ಶ್ರೀ ಗುರು ಶರಣಂ ಮಮ ಸದ್ಗುರು ಶರಣಂ ಮಮ ಶ್ರೀ ಗುರು ಶರಣಂ ಮಮ ಸದ್ಗುರು ಶರಣಂ ಮಮ ಬೋಲು ಸದ್ಗುರುನಾಥ ಮಹಾರಾಜ ಕೀ ಇಂತವರೆಗೂ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಸರ್ವೇಭ್ಯೋ ಮಹಾಭಕ್ತೇಭ್ಯೋ ನಮಃ ಇಂತವರೆಗೂ ಮನಂ ಸಂಕೀರ್ತನಲೋ ನಾಮಂತೋ ಪಾಟುಗಾ ಮನ ಜೀವಿತಂಲೋ జరిగేటువంటివి మహాత్ములు ఏ విధంగా మనకి తెలియజేశారో వాటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయాన్ని గురించి ఉన్నటువంటి కీర్తనలన్నీ పాడుకోవడం జరిగింది. దానికి ఆఖరి కీర్తనలో ఉంటుంది, ఈ క్షణమే నీదనుకో మరుక్షణమే లేదనుకో. అంటే ఈ క్షణమే నీదనుకో అని ఎందుకన్నారు? మనం ఏంటంటే మానవులు ముందుకి ప్లాన్లు వేస్తూ ఉంటాం, చాలా దాచిపెడుతూ ఉంటాం, ఏవేవో దాచి దాచి ఏదో ఏదో చేయాలి, ఎవరికో పెట్టాలి, ఇంకా మనం చాలా సంవత్సరాలు బ్రతుకుతాం అనేటువంటి ఆశతో పూర్వీకులందరూ చేసింది అదే, ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా చేసింది కూడా అదే, మనం కూడా అదే చేస్తున్నాం. ఏదైనా దొరికిందంటే పూర్వం ఏంటంటే కనీసం బాగా దాయబడేవి ఏదో బంగారాలు, వెండిలో, ఆస్తిపాస్తులు, ఏవో దస్తావేజులు ఇవే దాచుకునేవాళ్ళం. కానీ ఇప్పటి రోజులు వచ్చేసరికి తినే తిండికి కూడా ఒక ఫ్రిడ్జ్ వచ్చింది. తినే తిండి కూడా మనం ఫ్రిడ్జ్లో దాచుకుని కొంచెం బాగుంది అంటే త్యాగం పోతుంది. అక్కడ ఏదైనా ఒక వస్తు పదార్థం బాగుంది మనకి అనిపిస్తే వెంటనే ఫ్రిడ్జ్ గుర్తుకొస్తుంది. ఫ్రిడ్జ్లో దాచుకొని మనం 10 రోజులు 10 సంవత్సరాలు తినకపోతే పోలా అన్నట్టుగా మనం దాన్ని దాచుకుని అనారోగ్యాలను తెచ్చిపెట్టుకుంటున్నాం. ఆయుర్వేదం ఒప్పుకోదు, ఫ్రిడ్జ్లో దాచి తింటాను అంటే ఆయుర్వేదం ఒప్పుకోదు. పాలు కూడా ఫ్రిడ్జ్కి టచ్ చేయకూడదు. ఆవు పాలు తీయగానే గుమ్మి పాలు అంటారు వాటిని, కొన్ని రోగాలు తగ్గిపోతాయి దాంతో. చిన్నప్పుడు మన తల్లిపాలు తాగితే పిల్లకి ముందు ముందు భవిష్యత్తు బాగుంటుందని ఎలాగైతే నేర్పించారో తల్లిపాలు తాగితే పిల్లలకి మంచిదని, అలాగే ఆవు పాలని మనం తీయగానే ఆ గుమ్మి పాలు వేడివేడివి తాగితే ఆ నురుగుతో పాటుగా తాగితే అవి చాలా రోగాలకి ఏది రోగం రానివ్వకుండా రోగ నిరోధక శక్తి ఉంది అందులో. కానీ మనం ఏంటంటే అవి మనం ఏం తెచ్చినా ఆ ఫ్రిడ్జ్ ఒకదానికి టచ్ చేయాలి. బజార్ నుంచి రాగానే మొత్తం ఆ సంచుల్లో ఉన్నవన్నీ ఒక బీర్వాలో దాచినట్టు అందులో దాచేస్తే కానీ మనం తృప్తిగా టేబుల్ మీద ఉన్నదాన్ని తినం మనం. అది అందుకని ఎంతవరకు మనం ఉంటాం, ఎంతవరకు మనకి అనుభూతి కలుగుతుంది, మనకి మనం ఎంతవరకు మన జీవితం గ్యారంటీ, ఎవరికి గ్యారంటీ లేదు జీవితంలో, ఎవరికి జీవితం అంటే ఎంత అనేది మనం చెప్పలేము. అందుకని భగవానుడు చెప్పాడు, ఓమిత్యేక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యహ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిమని శ్రీకృష్ణదేవుడు అర్జునుడు చెప్తాడు భగవద్గీత 8వ అధ్యాయంలో. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ, ఓం అనేటువంటి ఇది ఈ ఒక్కక్షరము బ్రహ్మమే అయ్యున్నది. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్, మాం నన్ను ఆ ఓంకారాన్ని వ్యాహరన్ ఉచ్చరిస్తూ మాం నన్నే అనుస్మరన్ మర్చిపోకుండా ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, స్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఈ విధంగా చేస్తారో, ప్రయాతి త్యజన్ దేహం, ఎవరైతే ఆ ప్రాణం విడిచేటువంటి సమయంలో ఈ విధంగా నిలబడుతుందో సయాతి పరమాం గతి, సహా అతడు పరమమైనటువంటి గతిని యాతి పొందుతున్నాడు అని భగవంతుడు చెప్పగానే అర్జునుడు అడిగట, బావా వెళ్ళిపోయేటప్పుడు తలిస్తే చాలంటున్నావు కదా, ఆ వెళ్ళిపోయేది ఎప్పుడో చెప్పు బావా, అప్పుడు తప్పకుండా తలుస్తాము అని అర్జునుడు మన తరఫున ప్రతినిధి ఆయన అడిగట. అడిగితే కృష్ణుడు అన్నట, బావా బావా నీ ప్రతి శ్వాస అంత్యశ్వాసే, వదిలిపెట్టినటువంటి శ్వాస తిరిగి పిలుస్తామనే గ్యారంటీ లేదు ఈ ప్రపంచంలో. ఎంతమంది వెళ్ళిపోవట్లు అనుకోకుండా కూర్చున్న వాళ్ళు పడిపోతున్నారు, నడుస్తున్న వాళ్ళు పడిపోతున్నారు, పేపర్ చదువుతున్న వాళ్ళు పడిపోతున్నారు. చక్క వేడి కాఫీ తాగుతున్నటువంటి వాడు పేపర్ చదువుతూ వేడి కాఫీ తాగుతున్నవాడు జారిపోతున్నాడు. ఏమిటయ్యా అంటే దాన్ని ఏదో ఒక పేరు పెట్టారు హార్ట్ అటాక్ అని. అది ఇది కాకపోతే హార్ట్ మీద పడ్డమే. ఆ లోపల చాలా ఉంటే దానికి కారణాలు అయినటువంటివి. అందుకని ఈ క్షణమే నీదనుకో, అందుకని ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడు. ఈ క్షణమే నీదనుకో, మరుక్షణమే లేదనుకో ఏమో ఏమైపోతుందో. అందుకని అవాంతరాలను సవాలు చేసి, అంటే ఎటువంటి కష్టం వచ్చినా సవాలు చేసి నేనే దాన్ని సాధించగలుగుతాను అని మనం నిలబడకపోతే, నిలబడబట్టే ఇంతవరకు వచ్చారు అందరూ. జరుగుతున్న సన్నివేశాలకి బెంగలు పెట్టుకుని కూర్చుంటే ఇంతదాకా వచ్చేవాళ్ళు కాదు. తామనుకున్నట్టే జరగాలి అనుకుంటే ఇంతవరకు వచ్చేవాళ్ళు కాదు. తాము చాలా కలలు కని ఉంటారు, పిల్లలు ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇంకెలాగో ఉండాలి అని. కానీ అవన్నీ జరిగేవి కాదు. తాము ఒకటి తలిస్తే వాళ్ళ కర్మలు ఇంకొకలాగా నడిపిస్తూ ఉంటాయి. దానికి మనం సరిపెట్టుకుంటున్నాం. వాళ్ళ కర్మ వాళ్ళది, మన కర్మ మనది, తప్పదు. పోన్లే ఉన్నంతలో వాళ్ళు సుఖంగా ఉంటే చాలు అని వాళ్ళ ఇష్ట ప్రకారమే మనం వెళుతూ వాళ్ళని అలాగే నడిపించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. మన జీవితాలన్నీ అలాగే వెళ్తున్నాం. ఈ క్షణమే నీదనుకో, మరు క్షణమే లేదనుకో, అవాంతరాలను సవాలు చేసి ఇదే ఒక అవకాశం అని తీసుకో. మహాత్ములండి, ఇటువంటి విషయాల్లో కష్టాలు వస్తే మన కర్మలు రహితమైపోతున్నాయని భగవంతుడి దగ్గర కూర్చుని నామం చేసుకుంటాం. ఈ కష్టం కల్పించావా ప్రభు, ఈ కష్టం నాకు నిన్ను తలుచుకుంటానని వచ్చి ఉంటుంది. ఈ కష్టం నాకు నిన్ను మర్చిపోతానేమోనని నువ్వు నాకు ఇబ్బంది కలిగించావు కదా, నిన్ను ఎక్కడ మర్చిపోతాను, ఇంకా గట్టిగా తలుచుకుంటాను అని ఛాలెంజ్ చేశారండి మహాత్ములందరూ. ఛాలెంజ్ చేశారు కబీర్దాస్ లాంటి మహామహాభక్తులందరూ కూడా. వాళ్ళింటికి వాళ్ళందరూ కూడా బాగా లక్షల లక్షల కోట్లు సంపాదించి భోజనాలు పెట్టలే. వాళ్ళ జీవితం ఉన్నది అంటే, ఒక కుటుంబం ఉన్నది అంటే, భక్త కుటుంబం ఉన్నది అంటే, కొన్ని కొన్ని కుటుంబాలన్నీ కూడా మనం భక్త విజయం తెలిస్తే చూస్తే కనిపిస్తుంది. ఉండి పెట్టిన వాళ్ళు కాదు భోజనాలు వాళ్ళందరూ. వాళ్ళేం మహారాజులు కాదు. వాళ్ళకి ఉన్నదాన్ని వెనక చూసుకునే వాళ్ళు కాదు. ఎవరైనా భక్తులు వస్తే చాలు, వారిని ఇంటికి ఆహ్వానించడం, వారి చేత భజన చేయించుకోవడం, వారికింత వారికి కలిగినంత ఏదో కాస్త ప్రసాదం పెట్టడం, పెట్టిన దానిలో తీసుకున్నవారు కూడా అంత తృప్తిని పొందేవారు. దానిలో నేపాలేయించేవారు కాదు, గారెలు పెట్టలేదో, లేకపోతే పిచ్చి మమ్మల్ని పిలిచారమ్మా, భోజనంలో లడ్డు పెట్టలేదనో, ఇలాంటివన్నీ నేర్చితే భక్తుడు కాదు భోక్త అవుతాడు. భక్తుడు ఎందుకు అవుతాడు, తిండికే ఏది తిండికే స్థానం ఇచ్చాడు అక్కడ, భోక్త అవుతాడంటే వాడు భోజనం చేసేవాడు అవుతాడు. అంతేగాని భక్తుడు ఎలా అవుతాడు, భక్తుడు దేనికి దాస్యం చేస్తున్నా అంటే భగవంతుని స్మరణకే, భగవంతుని సందర్శనానికే. భగవంతుని ఆ నామము తత్వము ఎవరి ద్వారా అందుతుందో వారి ఆ సత్సంగీయులకే ఎక్కువ ముందుకి ప్రయాణం చేస్తూ ఉండేవారు. కబీర్దాస్ అలాగే ఒకసారి భక్తులందరినీ తీసుకొచ్చి ఎక్కడ వస్తున్నారని తెలిస్తే చాలు, వారు మనకి మన ఇంటికి వస్తే మనం చూద్దామని అనుకునేవాళ్ళు కాదు. మీరు భక్త విజయం చదివితే తెలుస్తుంది. వారు మన ఇంటికి వస్తే మనం పెడదాం అనుకునేవాళ్ళు కాదు. వాళ్ళు వస్తున్నారని తెలిస్తే కొన్ని మైళ్ళు అయినా సరే నడిచి వెళ్ళి ఎదురు వెళ్ళి వాళ్ళతో పాటు పాల్గొని సంకీర్తనలు చేసుకుంటూ, పాండురంగ భక్త విజయంలో అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు, తీసుకొచ్చి వారిని వస్తూ వస్తూనే అయ్యా మన ఇంట్లో ఆతిథ్యం తీసుకోండి, అనుగ్రహించండి మమ్మల్ని, మీతో పాటుగా మాకు కూడా సంకీర్తనని ప్రసాదించండి అని చెప్పేవారట. చెప్పే లోపల వారి కాస్త స్నానాలు కానీ అప్పుడు బాత్రూంలు ఇళ్లలోనే ఉండేవి కాదు. అందుకని ఆ ఊరికి ఉన్నటువంటి చెరువు దగ్గరకో ఎక్కడికో మేము ప్రయాణం చేసి వచ్చాం కదా, స్నానం చేసి వస్తామని ఆ మహామహులందరూ అటు వెళ్తూ ఉంటే ఈ లోపల యజమాని ఇంటికి వచ్చి, ఏమేవో సుశీల, ఇవాళ మన ఇంటికి భక్తులు వస్తున్నారే. ఎందుకంటే చాలా వరకు సుశీల పేర్లు ఉన్నాయి, అందుకని సుశీల దర్శ, అది నువ్వే అవుగాక, దానికి ఏమైంది కానీ. అందుకని సుశీల చాలా మంది వస్తున్నారే మన ఇంటికి భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి మరి భోజనం వండి పెట్టాలి అంటే ఆ అమ్మగారు ఇంకెక్కడైనా మర్చిపోయిన 4 గింజలు ఉన్నాయేమోనని వెళ్ళి ఆ ఇది పాత్రలన్నీ వెతికేదంట, ఎక్కడైనా 4 గింజలు ఉంటే ఉడికి పెడదామా, జావ కాసి పెడదామా అని. చూస్తే భగవంతుడి పరీక్ష ఎక్కడోనో ఒక చుక్క ఉండేది కాదుట, అన్నీ ఖాళీ అయిపోయి ఉండేవి. వీళ్ళు ఏంటంటే ఏముంటే దాంతో, ఏది ఉంటే దాన్ని తాగి కడుపు నింపుకొని భగవన్నామ స్మరణతో గడుపుకునేవారు. వీటికి ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు కాదు. తినడానికి ఇంకా 10 ఏళ్ళు దాకా మనం పర్వాలేదా, కూర్చొని తినొచ్చు అని ఆలోచించేవాళ్ళు కాదు. వెంటనే ఏమండి నిండుకున్నాయండి, మన శబ్దాలు కూడా అలా ఉండే అయిపోయినాయి అనేవాళ్ళు కాదు. మన ఇంట్లో అన్నీ నిండుకున్నాయండి, మీరేమో భక్తుల్ని తీసుకొస్తున్నానన్నారు, ఎంతమంది వస్తున్నారో ఏంటో, ఇప్పుడు నువ్వు వండి పెట్టాలంటే ఎట్లా వీలవుతుందండి? అవునా? అయితే నువ్వు అలా ఉండు, అలా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండి, ఇప్పుడే నేను తీసుకొచ్చేస్తాను, నువ్వు ఆ ప్రయత్నం మీద ఉండు అని వెంటనే వెళితే ఈ కబీర్దాస్ వారు వెళ్ళి ఇది మన వెత్సాల షాప్కి వెళ్ళి అడిగారట. అడిగితే అనుకోకుండా అంతకుముందు కూడా చాలా చోట్ల మళ్ళా ఇప్పుడే ఇచ్చేస్తాను, నాకు వనగూడిగా నాకు ఎప్పుడైతే వనరులు వనగూడుతాయో వెంటనే మీది మీకు అప్పు చెల్లి ఇచ్చేస్తాను అని తెచ్చినవి ఉండిపోయినాయి కొన్ని చోట్ల. ఉండటంతో ఆ ఊళ్ళో ఆసారి అందరూ ఇది స్ట్రైక్ చేశారట. అందరూ అనుకున్నట్ట వర్తకులు అందరూ ఇలాగే వచ్చి అడుగుతాడు, తీర్చడు పెట్టడు, అక్కడ ఏముందని దేని పెట్టి సంపాదిస్తాడు, భయం చేస్తే వచ్చేస్తుందా, దేని పెట్టి సంపాదిస్తాడు, అందుకని మన వివరం కూడా ఇక వచ్చి అడిగితే ఇంక జాలి చూపించొద్దు, మన వివరం ఏమి ఇవ్వద్దు అని అందరూ స్ట్రైక్ చేశారట. చేస్తే వెళ్ళి ఒక్కొక్క షాప్ అడుగుతున్నాడు. అడుగుతుంటే అందరూ లేదు లేదమ్మా లేదు, అది కాదండి, ఒక్క కొంచెం ఈ ఒక్కసారికి మీరు ఇచ్చినట్లయితే, స్వాములందరూ స్నానాలకు వెళ్ళారు, వచ్చే లోపల మీరు ఇచ్చినట్లయితే నేను వెళ్ళి కాస్త వాళ్ళకి భోజనాలు పెట్టుకుంటాను, ఓపోయ రోజు ఇట్లానే చెప్తావు నువ్వు అని చెప్పి ఎవరు లేదంటే లేదు లేదంటే లేదు అని చెప్పి పంపించేస్తున్నారట. పంపించేస్తూ ఉంటే కొడుకు చూశాట ఈ బాధని. చూసి అన్నాడట, నాన్న నాన్న ఏంటంటే ఆ స్నానాలు ఆ దూరాలు కూడా అంత తొందరగా ఏమి ఇటు వెళ్ళి ఇటు వచ్చేవాళ్ళు కాదు, కాస్త ఎక్కడికి వెళ్ళినా భగవన్నామం జురుకునేవారు కాబట్టి బాబుజీ స్నానం అంటే కొన్ని గంటలు, స్నానం నది స్నానం అంటే కొన్ని గంటలే, అది మళ్ళీ సాయంత్రం చూడాల్సిందే, ప్రొద్దుడు వెళితే మళ్ళా సాయంత్రం సూర్యాస్తమయం చూడాల్సిందే, అట్లా ఉండే స్నానాలు మహాత్ముల స్నానాలు అలా ఉంటాయి. అందుకని వెంటనే కొడుకు ఈ తండ్రి గారి బాధ అంతా విని, తండ్రి మనం ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా లేదంటున్నారు కదా, కానీ ఇప్పుడు చాలా అత్యవసరంగా ఉంది మన ఇంట్లో, మన ఇంట్లో ఇప్పుడు పచనం చేయాలి, వండాలి మనకు వంట అమ్మ, అందుకని ఒక పని చేద్దాము, ఎందుకంటే కావలసినటువంటి వస్తువు దగ్గర తెలియనటువంటి వారికి తెలియకపోగా మనం చేస్తే అది పాపం అవ్వదు, నేను షావుకారింట్లో దొంగతనం చేస్తాను, నేను వెళ్ళి కన్నం వేస్తాను, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు కదా, ఒక కన్నం పెట్టి నేను లోపలికి ఎక్కి మనకి ఎంతవరకు కావాలో అంత మాత్రమే నేను సర్కులన్నిటినీ తీసుకొచ్చి కన్నం ద్వారా మీకు అందించేస్తా, అక్కడి వరకు బాగానే ఉంది, కన్నం ద్వారా మీకు అందించేస్తాను తండ్రి. తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు నేను మళ్ళా వెళ్ళినట్టే వచ్చేసాను అనుకోండి, ఏ దొంగలో మళ్ళా అందులోంచి పడి వాళ్ళది ఇంకా ఏంటో వాళ్ళది ఖరీదైనవన్నీ పోగొట్టుకున్నారనుకోండి, ఆ పాపం మనకు వస్తుంది. నేను ఒక్కసారి ఇంటి వాళ్ళని లేపేసి, అది దొంగతనం అంటే, ఇంటి వాళ్ళని లేపేసి మళ్ళా వచ్చి నేను కన్నంలో దూరతాను అంటే వెంటనే తండ్రి అన్నట్ట, వాళ్ళని లేపితే వాళ్ళు ఊరుకుంటారా నిన్ను అంటే, అవును తండ్రి వాళ్ళు లేవాలనే కదా, కానీ వాళ్ళు వచ్చే లోపల నేను మళ్ళా గబగబా కన్నంలో దూరి వచ్చేస్తా, ప్లాన్ ఇస్తున్నాడు కొడుకు తండ్రి గారికి. ఒకవేళ వాళ్ళు లేచి దొంగ దొంగ అని పరిగెత్తుకొచ్చి నన్ను పట్టుకుంటారనుకోండి, ఈ లోపల నేను తల కిందగా పెట్టేస్తా, ఎందుకంటే నేనెవరో తెలియకూడదు వాళ్ళకి, నేను ఫలానా వాడిని దొంగతనం చేశాను అంటే మొత్తం భగవద్భక్తులందరినీ కూడా తొలనాడతారు, ఏది గుర్తించక తెలుసుకోలేక ఏది వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అపార్థం చేసుకుంటారు. అందుకని నేను దొంగతనం చేసి వచ్చేస్తూ వాళ్ళని లేపొస్తాను తండ్రి, నా తల నేను కింద పెట్టగానే ఎక్కడైతే వెనకాల యజమాని గొంతు వినిపించిందో వెంటనే నా తలని ఖండించేసి మీరు తీసుకెళ్ళిపోరు. కొడుకు త్యాగం చూడండి, బ్రతుకు అంటే మనం భయపడతాం, వాళ్ళకి బ్రతుకు అంటే భగవంతుడే, వాళ్ళకి ఇంకో దృష్టి లేదు అంటే వెంటనే తండ్రి అంటాడు, నాయన నువ్వు చిన్నపిల్లాడివిరా, బోళ్ళంత భవిష్యత్తు ఉంది నీకు, నువ్వు చిన్నపిల్లవాడి, నువ్వు నీ తలకాయ తీసేయమంటావేంటి, ఎలా వస్తుంది నా చెయ్యి అంటే, తండ్రి మనం ఎల్లకాలం ఉండిపోతామా ఊరేగుతూ, ఎప్పుడప్పుడు పోవాల్సిన వాళ్ళమే కదా, జీవితం ఇలా మహాత్ములకి భోజనాలు పెట్టడం కోసం ఉపయోగపడి ఇది మృత్యు చెందితే మాత్రమేమైంది, భగవంతుడిని చేరుకుంటుంది కదా, అందులో వాస్తవం ఉంది కదా అని చెప్తాడట తండ్రికి. చెప్తే అట్లాగే అనుకున్న రీతిలోనే ప్లాన్ పారింది, అన్నీ వెచ్చాలన్నీ దింపాడు, యజమానిని లేపాడు, మరి లేచాడో లేదో అని ఒకసారి ఏది దాన్ని మళ్ళా కన్ఫర్మ్ చేసుకున్నాడు లేపడంలో, లేచి ఎవరు ఎవరు దొంగ అనే లోపల ఈయన వచ్చి తల ఇక్కడ పెట్టేశాడు, ఈయన తలని ఖండించేశాడు, ఆ తలని ఒక మూట కట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఈ ఎలాగైతే ఈ ఇంటి యజమాని దొంగ దొంగని పట్టుకున్నాడో, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏదైనా సాధించగలరు కదా, ఇలా నా ఇంట్లో దొంగ పడ్డాడు ఎవరో తెలియకుండా ఉంది అని చెప్పి ఆ మొండానికి ఇది మధ్యలో నాలుగు రోడ్ల కూడమిలో వేలాడదీసి, ఏది మొండెంతో ఉన్నటువంటి అశర్యాన్ని ఎవరైతే దాని వంక చూసిన వాళ్ళు ఏడుస్తారో, కళ్ళనీళ్ళు పెడతారో వాళ్ళ తాలూకు, వాళ్ళ తెలివి అలా ఉపయోగపడింది. అందుకని అక్కడ కాపలా పెట్టాడు, ఎవరైతే ఈ దేహాన్ని చూసి ఏడుస్తారో వాళ్ళని పట్టుకోండి అని. అనేసరికి వెంటనే అక్కడ పెట్టేశారు, కార్యక్రమం అయిపోతుంది. ఇంటికి తీసుకొచ్చాడు ఈ తల్లని, తీసుకువెళ్ళి దేవుడి దగ్గర, ఎవరున్నారు ఆపద బాంధవుడు ఒక్కడే కదా ఉన్నది, దేవుడి దగ్గర పెట్టేశాడు. దండం పెట్టుకున్నారు, భార్య భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. బాధపడకు, మనం ఇవ్వాలా ఎవరికి ఏమీ తెలియకుండా మనం చక్కగా అందరికీ భోజనాలు పెట్టాలి మనం అని చెప్పి భగవన్నామ స్మరణతో వాళ్ళు అసలు హాయిగా భోజనాలు పెట్టారు. అందరికీ వచ్చారు, అందరికీ భోజనాలు పెట్టారు. భోజనాలు పెడితే అందరూ భోజనాలు చేసేసారు. భోజనాలు చేసేసి అందరూ భగవన్నామస్మరణతో భోజనకాలే భగవన్నామస్మరణ గోవింద అని గోవింద కొట్టారు. కొట్టి అందరూ కూడా పూర్తి చేసేసుకొని భోజనాలు అయిపోయి చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్ళారు. చేతులు కడుకున్న తర్వాత ఇక సాగనబ్బుతున్నారు. వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతుంటే వెంటనే నాలుగు కోడముల్లో నిలబెట్టి ఆ మొండెము ఈ భగవన్నామ స్మరణ చేసుకుంటూ వెళ్తున్నారేమో. ఈ ఎందుకు వస్తుంది నాకు ఈ దగ్గర ఎక్కిళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే తీసుకెళ్తున్నారో ఆ మొండెము వాళ్ళు అలా వెళుతూ భగవన్నామం చేసుకుంటూ వెళ్తుంటే మొండెము చప్పట్లు కొట్టడం మొదలుపెట్టిందండి, భజన చేయటం మొదలుపెట్టిందండి. అంటే ప్రాణం లేనటువంటి, జీవం లేనటువంటి దేహంలో కూడా భగవంతుడు ఆ విధంగా ఇది భజన చేసేట్టుగా, ఎప్పుడైతే ఈ మొండెము చేతుల రెండుని భజన చేస్తుందో మహాత్ములకి అనుమానం వచ్చిందంట. ఎవరిది, ఎవరిది అయి ఉంటుంది, ఎందుకు ఇలాగా, మరి ప్రాణం పోయిన తర్వాత కదలికలు ఉండవే దేహానికి, మరి ఇది ప్రాణం పోయినా కూడా భగవన్నామస్మరణకి ఇంతవరకు మనం ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు అని చెప్పి వెంటనే వారు ఇది దివ్య దృష్టితో చూసి ఫలానా వారు అనుకునేసరికి వెంటనే పిలిచి ఆ తలకాయని తీసుకొచ్చి ఆ శిరస్సుకి చేర్చి వీళ్ళు భగవన్నామం అనంతంగా హాయిగా భగవన్నామం చేసేసరికి వెంటనే ఏమైపోయింది, తల అతుక్కుపోయింది. సర్జరీలు ఇప్పుడుగా తల చేసిన వాళ్ళు ఎవరు లేరు, అప్పుడు వినాయకుడు చేశారు, ఇప్పుడు భగవద్భక్తులు చేశారు. అది అతుక్కుపోయింది. బ్రతికాడు ఆయన, అందరు కలిసి సంగీతం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వర్తకులందరికీ బుద్ధి వచ్చింది, ఇంత మహాభక్తుడిని మనం గుర్తించలేకపోయాము, వాళ్ళ సుఖం కోసం కాదు కదా, లోకక్షేమం కోసమని మహాత్ముల్ని పిలిచి ఇంతటి అవకాశాన్ని ఇస్తే మనం దాన్ని దుర్వినియోగపరుచుకున్నాము అని బాధపడ్డట. అలాగ కబీర్దాస్ ఇలాంటి చరిత్రలో భక్తుల చరిత్ర చూడండి, చాలామంది మనం చూస్తాం. బాబు మహారాజు కూడా గురుదేవులు భక్తుల చరిత్ర చదవమనేవారు. చదివి చెప్పుకోండి, ఒకవేళ ఇక్కడ ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరందరూ వెళ్ళి చెట్ల కిందకి వెళ్ళి చెప్పుకోండి. ఒకవేళ మీకు ఇది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, భక్తుల చరిత్ర తీసుకొని చదువుకొని, వాళ్ళు కూడా మనలాగే పుట్టి మనలాగే ఉండి మనలాగే సంచరిస్తూ భగవంతుని మాత్రం మర్చిపోలే, భగవంతుని ఆశ్రయించి చెడిపోయిన వాడు ఎవడూ లేడు ఇంతవరకు. ఏమండి రామదాస్ గారు చరిత్ర తీసుకుందాం, ఏమైనా చెడ్డాడా చెప్పండి, నవాబు గారు ఎంత శిక్ష వేశాడు ఆయనకి రామదాస్ వారికి. కానీ మరి ఆ పూర్వజన్మది అనుభవించడం కోసం రామదాసుకి అటువంటి శిక్ష అయింది. కానీ రామలక్ష్మణులే సాక్షాత్తు వెళ్ళి ఆ నవాబుకి అప్పు తీర్చి మరీ ఆయన వదిలిపెట్టండి అంటే నవాబు ఎక్కడ పెట్టుకోవాలి తల, తను చేసింది ఎంత ద్రోహం చేశాడు మహాభక్తులకి. అందుకని ఇటువంటివన్నీ కూడా మన ఇతిహాసాలలో చరిత్రల్లో మన పెద్దలను తలుచుకుంటే చాలు బోళని ఉంటే, ఇటువంటివన్నీ కూడా మహాత్ములతో ఉంటే చాలు బోళని మనకి ఇలాంటివన్నీ ఎన్ని ఎన్నో అనేకం మనకి గుర్తింప చేస్తూ ఉంటారు. కాబట్టి అటు ఎందుకని ఈ క్షణమే నీదనుకో, మరు క్షణమే లేదనుకో, అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో. అలాగే కదిలేదేది నిజం కాదని, కదలనిది ఒక్కటి ఉన్నదని, ఆ కదలనిదే ఈ కదిలే వాటిని కదిలిస్తోంది కదా. లోపల కదలకుండా ఉన్నటువంటి ఆత్మ అన్నిటినీ కదిలిస్తోంది. కదిలిస్తూ ఉంటే మనసుకాడు చేశారు మధ్యలో. మన జన్మకే వచ్చింది మళ్ళా. మనవేతరమైనటువంటి జన్మకి ఇటువంటి బాధ ప్రతిబంధకాలు లేవు. కానీ మానవుడే పుట్టినటువంటి వాడికి వాళ్ళ పూర్వజన్మ కర్మ కొలది మనస్సు పనిచేసి విషయాదులని, రకరకాల కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని ఇలాంటి వాటికి మగ్గిపోయి తన జన్మని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అందుకని అంతేకాకుండా ఇది పడిపోయేదే ఈ దేహం, ఇదేంటి కొండెక్కుతోంది, కొడుతున్నది ఈ దీపం, పడిపోయేదే ఈ దేహం. దీపం కొండెక్కేలోగానే నీ పని చక్కగా ముగించుకో. ఇప్పుడు వాళ్ళకి తెలియట్లే, పూర్వం మనం సాయంత్రం అయ్యేసరికి లాంతర్లు తుడిచిపెట్టుకునేవాళ్ళు ఇళ్ళ దగ్గర. మనం చదువుకోవాలంటే లాంతర్ ఉండాలి, ఎందుకంటే బ్యాటరీ లైట్లో బ్యాటరీలు అయిపోతే కష్టం అలా. అందుకని అందరూ లాంతర్లు తుడిచిపెట్టుకునేవాళ్ళు, నిండుగా కిరోసిన్ ఉందో లేదో చూసుకునేవాళ్ళు. అది ప్రైవేట్కి మళ్ళా ఈ లైట్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇళ్ళలో కూడా లైట్లు వెలిగించుకుని అప్పుడు అదే బోళ్ళంత పెద్ద కాంతి వచ్చేది మనకి. ఇప్పుడు మనకి అవి తగ్గిన తర్వాత ఈ లైట్లు వెలుగు పెరిగాయి, మన కన్ను లైట్లు తగ్గిపోయాయి, అందరికీ కళ్ళ చూడలే, అప్పుడు శుభ్రంగా ఉన్నాయి అందరికీ కూడా. అందుకని ఇవన్నీ కూడా భగవంతుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మీకు హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక, మీ జీవితాన్ని నిలబెట్టుకోండి. బంగారు జీవితం మీది అంటే బంగారంతో పోల్చలేదు సుమ, బంగారం ఖర్చు పెడితే అయిపోయేది. అంటే గొప్పదైనటువంటి జీవితానికి వచ్చావు, ఈ జీవితంలోనే నిన్ను నువ్వు తెలుసుకో. నీలో ఆ పరమాత్మ ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ఈ ఉపాధి అనేటువంటి దాన్ని ఆయన ఆశ్రయించాడు. మనం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోలేము, ఎందుకంటే ఆయన ఎంతవరకు ఇష్టమో అంతవరకు ఇందులో ఉంటాడు, ఉండాల్సిందే ఇది. కాబట్టి ఈ కర్మ తీరాలి, మళ్ళా కర్మ తీరేంత వరకు భగవంతుడు మనందరిలో ఉండి మనకి జీవితాన్ని పోషిస్తూ పెంచుకుంటూ తీసుకువెళ్ళి ఇప్పటికీ కాలానికి మనందరం ఇక్కడ కలవడం జరిగింది ఈ విధంగా. కాబట్టి భగవంతుడు మనకి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓం.